गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रा।
ఆధ్యాత్మిక జీవితములో గురువుల యొక్క చేతనత్వం గురించి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. దానికే మన సప్తఋషి వేద విశ్వవిద్యాలయం తరఫున ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్, గురువుల యొక్క చేతనత్వములో ఒక ఎంఎస్సీ డిగ్రీ, డిసెంబర్ చివరి వారంలో పరీక్ష నిర్వహిద్దామని కోరికతో ఈ క్లాసులు జరుపుతున్నాం. గురువుల యొక్క చేతనత్వము అనగా పదార్థ విజ్ఞానమే. మరి సైన్స్ కూడా పదార్థ విజ్ఞానమే కదా, మెటీరియల్ సైన్స్. ఏంటి తేడా రెండింటికి అంటే, పదములు పదార్థముగా మారేది గురు చేతనత్వము, అలా మారిన పదార్థముల యొక్క నియమావళి తెలుసుకోవటము సైన్స్. అంచేత పదార్థముగా పదములు ఏర్పడిన తర్వాత వాటి యొక్క లక్షణాలను ఇప్పుడు మనం గమనించుకుంటున్నాం. పదార్థ విజ్ఞానం, ఇటుక ఇలా ఉంటుంది, ఇనువు ఇలా ఉంటుంది, ఆవులు ఇలా ఉంటాయి, గుర్రాలు ఇలా ఉంటాయి, కానీ వాటి చేతనత్వము గురించి మనం పట్టించుకోవటం లేదు. ఆఖరికి మనిషి యొక్క చేతనత్వం గురించి కూడా మనం పట్టించుకోవటం లేదు. ఆధునిక విజ్ఞానము మనిషి శరీరాన్ని మాత్రమే గుర్తించగలుగుతోంది. చెయ్యి ఇలా ఉంటుంది, ఎముకలు ఇలా ఉంటాయి, మెదడులో నరాలు ఇలా ఉంటాయి, కళ్ళు ఇలా పనిచేస్తాయి, చేతులు ఇలా పనిచేస్తాయి, చెవులు ఇలా పనిచేస్తాయి, అది సైంటిస్టులు. మనం ఏం చేస్తాం, ఆ పదార్థాన్ని మన నిత్య జీవితంలో దేనికి ఉపయోగపడుతుందో దానికి ఉపయోగించేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి పెట్రోల్ ఉంది, సేవ్ ఏ డ్రాప్ ఆర్ వాక్ ఏ మైల్ అని నినాదాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి, భూగర్భములో ఉన్నటువంటి పెట్రోల్ ని మనము ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళటానికి ఉపయోగించుకుంటున్నాం. అలా ఉపయోగించుకునేటటువంటి హక్కు మనకి ఉన్నదా అని క్వశ్చన్ చేసేవాడు ఎవడు లేడు మనిషిని. ప్రకృతి యొక్క సంపద, ప్రకృతి యొక్క గర్భములో మీ శరీరం నుంచి ఎవడైనా నెత్తురు లాగాడు అనుకోండి, మా ఇంజిన్కి ఉపయోగించుకుంటాం, మా కారుకి ఉపయోగించుకుంటాం అంటే ఇస్తావా? సివిల్ రైట్స్ అంటాం మళ్ళా. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పెట్రోల్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత పరిణామం చెందుతుంది. పెట్రోల్ కాదు, అడవులు భూగర్భంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అది పెట్రోల్గా మారుతుంది. ఆ తపశ్శక్తి మీకెందుకు అంటే, సినిమా చూడటానికి, నడవలేరు మీరు. చేతనత్వము, అంచేత మీలో చాలా మార్పులు వస్తాయి. గురువుల యొక్క చేతనత్వాన్ని మీరు అర్థం చేసుకుంటే, మనం ఉపయోగించుకునేటువంటి అనేక వనరుల్ని ఉపయోగించుకునే ముందు మీరు క్వశ్చన్ చేసుకుంటారు. పృథ్వ యొక్క పెట్రోలియంని తీసేయటం వల్ల ఎర్త్క్వేక్లు వచ్చి ఒక ఖండం ఖండం ఎగిరిపోవచ్చని ఇప్పుడు గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు గుర్తించే లాభం ఏంటి? ఎగిరేది ఎగిరేది అది. ప్రశ్న ఏమిటి అంటే, అసలు పెట్రోల్ ఎందుకుందని భూమిలో? మనిషి అనేవాడు ఒకడు ఉద్భవిస్తాడు, వాడు కారు అనేది కనిపెడతాడు. వాడు కారు అదేని కనిపెట్టినప్పుడు ఆ కారులోకి వీడికి పెట్రోల్ కావాల్సి వస్తుంది అని ప్రకృతి పెట్రోల్ అక్కడ పెట్టిందా, లేకపోతే నువ్వు దాన్ని దురుపయోగము చేస్తున్నావా? అదొక ప్రశ్న. అడవులున్నాయి, వృక్ష సంపద ఉంది, మనం ఏం చేస్తాం దాన్ని? మనకు కావలసినటువంటి అనేక పనిముట్లుగా దాన్ని కొట్టివారేస్తున్నాం. ఇప్పుడేమంటున్నారు సైంటిస్టులు? ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ సంగతి తర్వాత ఆలోచిద్దాం మనం. ప్రశ్న ఏంటి అంటే, అసలు ఆ వృక్ష సంపద పృథ్వీ మీద ఎందుకు ఉంది అని. మన ఇంట్లకి దూలాలకిను మన ఇళ్లకి తలుపులు చేసుకోవడానికి ఉన్నదా? ప్రకృతి ఒక తుచ్చమైనటువంటి ప్రాణి, అతి బలహీనమైనటువంటి ప్రాణి. వీడు నిజంగా చూస్తే ఒక దోమతో కూడా ఎదిరించలేడు. రెండు దోమలు మలేరియా కుట్టే అనుకో, నిన్ను ఫినిష్. దోమ కూడా నీ మీద నిజంగా సాధించదలుచుకుంటే నువ్వేం చేయలేవు, ఈవెన్ ఏ దోమ. అలాంటి వ్యక్తి వాడింటికి తలుపులు పెట్టుకోవటానికి, దాన్ని పెట్టుకోవటానికి ఈ వృక్ష సంపద ఉన్నదా? ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు గురు చరిత్రలో జవాబులు దొరుకుతాయి మీకు. అప్పుడు మీకు నేను చెప్పిన వర్ణ వ్యవస్థ గురించి అవగాహన అవుతుంది. ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర వర్ణ వ్యవస్థ గురించి అసలు అవసరం లేదు మనిషికి. మనిషి ఏర్పరచుకున్నటువంటి పిచ్చి పిచ్చి ఊహలు, పిచ్చివాడు ప్రలాపానికి ఎంత విలువ ఉంటుందో ఇప్పుడు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకి అంతకంటే ఎక్కువ. పిచ్చివాడి ప్రలాపనకైనా ఏదో కాస్తేనా పదములు అనేటటువంటి అర్థం ఉంది. దీనికి ఏ అర్థం లేదు. ఎందుకుందో ఇది అంటే, దీని గురించి మాట్లాడటం లేదు నేను. దేని గురించి మాట్లాడుతున్నాను? వృక్ష సంపద, ఖనిజ సంపద, జంతు సంపద, ఈ మూడు సంపదలు ఉన్నాయి ప్రకృతిలో. ఈ మూడు సంపదలను ఉపయోగించుకునేటటువంటి ప్రాణిగా మాత్రమే మానవుడు ఉన్నాడు తప్ప మనిషి కూడా ప్రకృతి యొక్క సంపదలోని భాగమే అని గుర్తించలేకపోతున్నాడు. ఆ తేడా అర్థం చేసుకోండి. గురువుల యొక్క జీవితంలో అందరూ సత్సాయి లాంటి వాళ్ళు, వెంకయ్య స్వామి లాంటి వాళ్ళు, అరవిందో లాంటి వాళ్ళు అందరం అయిపోయాం అనుకోండి, అలాంటి మానవుల యొక్క సముదాయము పృథ్వీకి నిజంగా పెద్ద వరదానం. పృథ్వీకే కాదు, ఈ సోలార్ వ్యవస్థకే ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. 770 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాలు కాదు, మనకు కనిపించే 7 గ్రహాలతోనే మనం పాటలు పడలేసి వస్తున్నాం. ఇంక 770 గ్రహాలతో ఎక్కడ అవస్థ పడతామని మనకు కనిపించటం లేవి. కనిపించటం లే అంటే అలాగే చెప్పే కదా. చాలాసార్లు నేను ఇచ్చే ఉదాహరణ చెప్పండి, ఎన్నున్నాయో ఇక్కడ లెక్క పెట్టండి. వాళ్ళ ఏమో లెక్క పెట్టండి, నాకు తెలీదు. అంటే మనం ఏదైతే గమనించామో అది లేదు అనుకుంటాం. మనం వెళ్తున్నప్పుడు అనేక ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తాయి. గబుక్కుని ఎవడైనా అడిగాడు అనుకోండి, నువ్వు వస్తున్నప్పుడు ఏదైనా ఎలక్ట్రిక్ పోల్ చూసావా అని చూడం. కనిపించదు. అలాగే మిగతా 770 గ్రహాలు కూడా చూస్తే కనిపిస్తాయి. అవి ఉన్నాయో ఎక్కడున్నాయో చూస్తే అవి కనిపిస్తాయి. కానీ నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతోంది కదా. ఖనిజ సంపద పెట్రోల్, ఖనిజ సంపద బొగ్గు, ఖనిజ సంపద వజ్రము, ఖనిజ సంపద హిమాలయాలు, ఖనిజ సంపద ఇవంతా ఖనిజాలు. వీటిని ఏమని చెప్తున్నాం మనం? సంపద అని అంటున్నాం మనం. రిచెస్ వృక్షాలు సంపదలే, జంతువులు కూడా సంపదలే. కానీ జంతువులో మానవుడు ప్రశ్నించుకోండి, మనం మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం పృథ్వీ యొక్క గ్రహం మీద ఒక సంపదగా బతుకుతున్నావా, లేకపోతే పృథ్వీకి ఒక క్యాన్సర్గా బతుకుతున్నావా? పృథ్వీ గ్రహం మీద మన యొక్క ఉనికి వల్ల మన మాతృభూమి అయినటువంటి ఆ పృథ్వీ మాతకి మన వల్ల అసలు ఏవైనా ఉపయోగం ఉందా, లేకపోతే తవ్వి పారేస్తున్నాం కదా, ఏదైనా చెప్తే మనం ఆ బోర్డు పెట్టాలి ఈ బోర్డు పెట్టాలి అని కొట్టి పారేస్తున్నాం, తవ్వి పారేస్తున్నాం. ఎవరిని తవ్వుతున్నాం మనం? మన తల్లినేగా, పృథ్వీనేగా తవ్వేది. చేతనత్వం యొక్క అవగాహన అది మీరు గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. చేతనత్వము అంటే మనలాగే వాటికి కూడా ప్రాణము ఉన్నది. ప్రాణము ఉన్నది అదేదో జంతువులకు వాటికి ఉన్నట్టు కాదు, మనము కూడా పరిణామ క్రమంలో ఎలాగ వెళ్తున్నాము, పృథ్వీ మనకంటే కోట్లాను కోట్ల రెట్లు ముందు ఉన్నటువంటి చేతనత్వము, అది దయ తెలచి తన శరీరము మీద మనని ఉండనిస్తోంది. దాని పరిణామ క్రమం ఏదో ఉంది పృథ్వీది. నేను మీకు ఫిబ్రవరిలో దీక్ష ఇస్తున్నప్పుడు పృథ్వీ తీసుకున్నటువంటి దీక్ష గురించి చెప్పాను నేను. పృథ్వీ ఆ దీక్ష తీసుకుంది కనుక ఇంకా మీకు ఇంకో దారి లేదు. ఇంటివాడు ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఇప్పటి నుంచి నేను ఫలానా వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇచ్చిస్తున్నాను అని. ఇంకా అంతవరకు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఇంకా ఆ అద్దెకి రాబోయే వాడితో అయినా సయోధ్యత ఉండాలి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మానవుల జాతికి పట్టబోయేటువంటి గతి అదే. అర్థం చేసుకోవటం లేదు, చాలా విర్రవీగుతున్నారు వాళ్ళు. వించత తెలియదు కనుక ఈ విషయం, కాని తెలియకపోయినా తెలియ చెప్పవలసినటువంటి బాధ్యత గురువులకు ఉంది కనుక అనేక రకాలుగా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పటి నుంచి? 5000 సంవత్సరాల నుంచి. శ్రీకృష్ణుడు అలా కాలు పృథ్వీ మీద నుంచి వదిలేశాడు, అంటే పృథ్వీని వదిలేశాడు. హిమాలయాలలో సత్రయాగం మొదలైంది. మొన్న సూర్యగ్రహణం వరకు ఆ సత్రయాగం నిర్విరామంగా జరిగింది, ఆగిపోలేదు. ఇంకో పంధా తొక్కింది అది సూర్యగ్రహణం తర్వాత. ఆ పంధా తొక్కిన మార్పులే మీరు ఇక్కడ గమనిస్తున్నారు. మరి అవగాహన చేసుకుంటామా లేదా? చేసుకోవాలి అవగాహన. అవగాహన చేసుకోకపోతే మనుష్యులుగా, మానవ జాతి యొక్క ప్రతినిధులుగా, మానవులుగా మన యొక్క ఉనికి పృథ్వీగ్రహం మీద ఉండదు. ఉండదు. ఎవరికి ఉంటుంది? నూతన యుగంలో వచ్చేటటువంటి మానవులు. సూపర్ మెన్ అన్నాడు అరవిందో వాడిని, ప్రజ్ఞాపుత్రులు అన్నారు గురుదేవులు, సాయిరా అన్నాడు షిర్ది సాయి సత్యసాయి. పేరేం పెట్టుకుంటే చెప్పదలుచుకున్నారు వాళ్ళందరూ ఒకటే, ఏంటంటే యుగము మారినది. అంటే ఏ యుగము? మీ యొక్క ఆలోచన విధానము మారాలి. ఏంటా మారాలి అన్నది మీకు ఆ గురువుల యొక్క జీవిత చరిత్రలో మీరు అవగాహన చేసుకోండి. గురువులకి ప్రతి వస్తువు కూడా సజీవమైనదే, ప్రాణము ఉన్నదే. మీరు అనుకోవటం కాదు, వాళ్ళకది ప్రాణం అయినదే. వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు ఏ వస్తువు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో. వివేకానంద అమెరికాలో స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ ఇవ్వగానే ఒక 9 ఏళ్ల బాలుడు ఆవిడ వచ్చాడు. వచ్చి, మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది, నేను మీ దగ్గర దీక్ష తీసుకుంటాను, నేను సన్యాసిని అయిపోతాను అన్నాడు. టైం రాలేదు. మనం కూడా సన్యాసిని అయిపోతూ ఉంటాం. భార్య మీద కోపం వచ్చినప్పుడు, కొడుకు మీద కోపం వచ్చినప్పుడు అక్షణమే కోపం తగ్గగానే మళ్ళా అలా అనుకున్నాడేమో మరి వివేకానంద. 9 ఏళ్ల బాగుందా, స్పీచ్ వింటే లాభం లేదయ్యా. ఒక క్రిస్టమస్ డే నాడు మళ్లీ భారతదేశం నుంచి ఒక యోగి వస్తాడు. ఆ యోగి నీకు ఒక వెండి గిన్నె ఇస్తాడు. ఆ వెండి గిన్నె షేపు సైజు చెప్పాడు. వాడు నీకు గురువు అవుతాడు అలా గుర్తించగలవని. సరే, వివేకానంద వెళ్ళిపోయాడు. 9 ఏళ్ల బాలుడు, పెద్దవాడయ్యాడు, 50 ఏళ్ల వాడు ఎంత అయ్యాడు. యోగానంద, పరమహంస యోగానంద అమెరికాకు వచ్చినప్పుడు క్రిస్టమస్ డే నాడే ఆ అబ్బాయికి పిలిచి, మరి ఇప్పుడు అబ్బాయి కాదుగా వాడు యువకుడు, పిలిచిచ్చాడు. కళ్ళమని నీళ్లు తెచ్చుకుని, నాకు ఇంకేమీ అక్కర్లేదు, భారతదేశపు యొక్క యోగుల యొక్క ఔన్నత్యం నాకు అర్థమైపోయింది అన్నాడు. ఇంకా నేను ఏమీ ప్రశ్నించదలుచుకోలేదు. మళ్లీ క్రిస్టమస్ నాడు ఎన్ని చక్రాలు తిరిగింది, 50 ఏళ్ళు ఎంతో గడిచిపోయి ఉంటుంది. మళ్లీ నా బదులు ఇంకొక వ్యక్తి నువ్వు ఇలాగే అడుగుతావు, వాడు నీకు ఒక వెండిగన్ని ఇస్తాడు అని ఎలా చెప్పగలిగాడు? దివ్య దృష్టి ఏం కాదు అది, ఏమీ దివ్య దృష్టి కాదు అది. కేవలము పృథ్వీ యొక్క చేతనత్వములో ఖనిజాల యొక్క చేతనత్వము, దాంట్లో ఉన్నటువంటి చక్రీయ గమనము తెలిస్తే మీరు చెప్పగలరు. కానీ తెలియాలంటే మరి సాధన చేయాల్సిందే. మీరు దానికి గురువులు మనకి కలియుగములో వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ల యొక్క ఇంట్యూషన్, కళ్ళు మూసుకుని ఆ పరమే వ్యోమం నుంచి దింపుకోలేరు కనుక. మేమే ఇచ్చేస్తాం చేతనత్వం గురించి, దివ్య ప్రణాళిక ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది దివ్య ప్రణాళిక? అది గురువులు పెట్టింది కూడా కాదు, అది గురువులు అర్థం చేసుకున్నటువంటి దివ్య ప్రణాళిక, ప్రకృతి యొక్క దివ్య ప్రణాళిక. అందులో భాగంగా మానవ జాతిని ఎదగమంటే మానవ జాతికి అసలు దివ్య ప్రణాళికే తెలియదు. అంచేత దివ్య ప్రణాళిక తెలియనటువంటి మానవుడు వాడెవడైనా పృథ్వీ మీద జీవించటానికి అనర్హుడే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి జీవించేటటువంటి అర్హత లేదు. అప్పుడు పృథ్వీ ఏం చేస్తూ ఉంటుంది? పాపం వెళ్తుంది పరిపాలనా వ్యవస్థ విష్ణు దగ్గరికి. వెళ్ళేమంటుంది? మొర పెట్టుకుంటుంది. కథల్లో మనం చదువుతూనే ఉంటాంగా. ఆ మొర పెట్టుకుని ఎవడు వాళ్ళు బాధిస్తున్నారట? మనం చదివే కథలు, రాక్షసులు మమ్మల్ని బాధిస్తున్నాడు. నేను మొయ్య లేకుండా ఉన్నాను, వాళ్ళు బరువు మరి మనకంటే పెద్ద రాక్షసులు ఎవరైనా ఉన్నారా? ఇంచేత రాక్షసుల మనం పరిపాలనా వ్యవస్థ తెలియదు, దివ్య ప్రణాళిక తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. పృథ్వీ యొక్క సంపదలో పృథ్వీ యొక్క సంపదను పీల్చుకునేటటువంటి వ్యక్తులమే ఈనాడు మానవుడు. ఏం చేస్తున్నాడు? రాక్షసులు ఎవరినంట? మనం ఒక వ్యక్తిని లూట్ చేసేస్తూ ఉంటే అర్థమవుతుంది కదా, పీల్చేసుకుంటూ ఉంటే మీరు వాడిని ఏమంటారు దాన్ని? లీచింగ్. లీచింగ్ అంటే జలగలాగా మీరు పీల్చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? పృథ్వీ యొక్క సంపదని మానవుడు జలగలాగా పీలుస్తున్నాడా లేదా? మాట్లాడుతుంటే ఇంధనం అయిపోతుంది అంటూ ఉంటాడు. వాడు దేని మీద చేపెట్టాడు అవుట్, అది బొగ్గు మీద చేపెట్టాడు బొగ్గు అవుట్, పెట్రోల్ మీద చేపెట్టాడు పెట్రోల్ అవుట్, గ్యాస్ మీద చేపెట్టాడు ఇప్పుడు గ్యాస్ అవుట్. అందుకే పృథ్వీ మీద ఉంచలేదు అసలైనటువంటి ఇంధనాన్ని, ఆకాశంలో పెట్టాడు, పరమే వ్యోమంలో సూర్యుడులాగా పెట్టాడు. భగవంతుడు కూడా కాస్త తెలివి ఉన్నవాడే అనిపిస్తాడు అప్పుడప్పుడు. మనిషిని ఎందుకు తయారు చేశాడా అన్నప్పుడు డౌట్ వస్తుంది, కానీ సూర్యుడిని చూస్తే మాత్రం డౌట్ రాదు. ఆ ఖనిజ జగత్తుని, ఆ ఇంధనాన్ని మాత్రం ఎవడు లీచ్ చేయలేడు. ఇంచేత దాన్ని ఉపయోగించుకునే విధానమే మీకు తెలియదు. ఆ ఉపయోగించుకునే విధానము తెలిసినటువంటి పృథ్వీ, చెట్లు ఎదుగుతున్నాయి, జంతువులకు కూడా తెలియదు, మనిషికి అసలు తెలియదు. ఇది గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇంచేత ప్రతి గురువు కూడా ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. మూడు ఇంధనాలు అంటే మూడు వనరులు ప్రకృతిలో చాలా విచిత్రమైనవి, దాన్ని మీరు ఎప్పుడు కూడా ఆర్పలేరు. సూర్యుని ఎవడు ఆర్పగలడు? చంద్రుని ఎవడు ఆర్పగలడు? అగ్నిని ఎవడు ఆర్పగలడు? నువ్వు ఇక్కడ ఆపుతావు, కానీ అగ్ని అనేటటువంటిది పృథ్వీ మీద ఎప్పుడు ఉంటుంది. ఈ మూడు, చంద్ర, సూర్య, అగ్ని అనేటటువంటి శక్తులు మానవుణ్ణి దివ్యత్వం వైపుకు తీసుకెళ్తాయి. అందులో మనం రెండు శక్తులు అసలు శక్తులనే గుర్తించాం మనం, సూర్యుడు చంద్రుడు. శక్తుల్లాగా మనం ఎక్కడ గుర్తిస్తున్నాం? సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎక్కడో ఉన్నాడు. కానీ సూర్యుడు చంద్రుడు యొక్క శక్తి ద్వారా నే మీరు చూడగలుగుతున్నారు. మనకున్నటువంటి ఈ దృష్టి ఉన్నదే, ఈ సృష్టిని మనం చూడగలుగుతున్నామే, అది కేవలము ఎవరి వల్ల అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నారు కనుక ఆకాశంలో. వాళ్ళిద్దరూ లేకపోతే దృష్టి లేదు. అందుకే కుడికన్ను సూర్యుడని, ఎడంకన్ను చంద్రుడని ఆ ఎనాటమీలో చెప్తాం మనం. కానీ ఎనాటమీ ఇంకా అంతవరకు రాలే, కానీ ఎనాటమీ దాన్ని గుర్తించగలిగింది, ఓపెన్ చేసింది. దాని తర్వాత మనం ఆ గురు చరిత్రలు చదువుతున్నప్పుడు చదువుకుందాం స్పెషల్గా దృష్టి గురించి. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మూడు శక్తులలో అగ్ని యొక్క శక్తిని నేటి మానవుడు ఉపయోగించగలుగుతున్నాడు. అది కూడా అగ్ని యొక్క ఏమంటారు దాన్ని, ఘర్షణ వల్ల వచ్చేటటువంటి శక్తి. ఘర్షణ లేకుండా అగ్ని ఏర్పడదు, అది మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది కాకుండా ఇంకా రెండు రకాల అగ్నిలు ఉన్నాయి, పవమాన, శుచి. పవకాగ్ని అంటే ఘర్షణ, పవక అంటే మనం ఉడికించుకోవడానికి దానికి ఉపయోగించుకునేది. ఇలా చేయటం వల్లే కదా, లైటర్ వెలిగించుకో, ఏదైనా వెలిగించుకో, దేనివల్ల నువ్వు అగ్నిని వెలిగించుకోగలుగుతున్నావు అంటే ఘర్షణ వల్ల, ఫ్రిక్షన్ వల్ల. ఇది కాకుండా పవమాన అగ్ని ఉంది, అది హనుమంతుడు ఉపయోగించుకున్నాడు. శుచి అనేటటువంటి అగ్ని ఇంద్రుడు ఉపయోగించుకుంటాడు. దేవతకి నాయకుడైనటువంటి వ్యక్తికి మాత్రమే ఆ అగ్నిని ఉపయోగించుకునేటటువంటి టెక్నిక్ తెలుసు, అది కూడా అగ్నే. అంచేత అగ్ని యొక్క పావక స్థితి నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇలాగ ఈ రాక్షసాంశతో జీవిస్తున్నాడు. ఎందుకు రాక్షసాంశ అన్నానో మీకు అర్థమవుతుంది కదా, దివ్య ప్రణాళిక తెలుసుకుని దివ్య ప్రణాళికలో మీ యొక్క భాగము తెలియనంత వరకు మనము రాక్షసులమే, పృథ్వీకి హాని తలపెడుతున్న వాళ్ళమే, పృథ్వీకి భారమే. పృథ్వీ తీసుకున్నటువంటి ఒక దీక్ష ఉంది, ఆ దీక్ష వీళ్ళని ఇంకా జీవించలేదు. ప్రమాదం అదే జరగబోతున్నది. అది అర్థం అవటం లే ఎన్ని రకాలు చెప్పినా మనుషులకి, కానీ మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా జరిగేది జరుగుతుంది. సావిత్రిలో దీని గురించి చాలా స్పష్టమైన ప్రిడిక్షన్స్ ఇయర్తో సహా ఇచ్చాడు అరవిందో. దాన్ని ఎవడు గుర్తించాడు? అసలు సావిత్రి పూర్తిగా చదివితేగా, పూర్తిగా చదివిన తర్వాత దాన్ని అవగాహన చేసుకుంటే ఎక్కడ ఎక్కడ అరవిందో దాని గురించి చెప్పాడు. విశ్వ ప్రణాళికలో, దివ్య ప్రణాళికలో పాకిస్తాన్ ఏర్పడాలి అనేటటువంటిది లేదు, కానీ ఏర్పడింది. దీనివల్ల ఏర్పడింది భ్రష్టు పట్టినటువంటి మానవీయ చేతనత్వం వల్ల. మరి ఇది ఎలా సవరిస్తాం మనం తెలిసాక, జరిగినటువంటి తప్పులు తెలిసాక ఎలా అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ మిమ్మల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ లో ఇచ్చేది మీ యొక్క కోరికలు తీర్చడానికి కాదు, పృథ్వీ గ్రహము యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకుని పృథ్వీ గ్రహం మీద మనం అతిథులము మాత్రమే. పృథ్వీ గ్రహం మన గ్రహం కాదు, పృథ్వీ మన వసతి కాదు. పృథ్వీ మీద ఏదో నేర్చుకోవడానికి వచ్చాం మనం. విశ్వ విద్యాలయము, ఈ విశ్వమే విద్యాలయముగా ఉండాలి అనేటటువంటి బోధ యూనివర్సిటీస్లో చెప్పాలి. ఏం చెప్తున్నావు ఈనాడు యూనివర్సిటీస్లో? ఈ విషయాలు అసలు చెప్పటమే లేదు, కానీ పేరు మాత్రం ఏం పెట్టుకుంటున్నాం మనం? విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకుని విశ్వము విద్యాలయానికి సంబంధం ఏది యూనివర్సిటీస్లో? ప్రతి పదము పదార్థమే, కాని పదార్థముగా మారటం లేదు. విశ్వవిద్యాలయము కూడా విశ్వవిద్యాలయముగా పనిచేయటం లేదు. మరి మీరేం చేయాలి? మరి దానికి గురువులు అందుకు ఏర్పడ్డారు. ఈ గురువులందరూ యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదు అంటే విశ్వమే విద్యాలయం అయినప్పుడు వాళ్లే ప్రొఫెసర్స్ అందులో. అంచేత ఈ విశ్వవిద్యాలయము పృథ్వీ అనేటటువంటి విశ్వవిద్యాలయములో వీళ్ళందరూ ప్రొఫెసర్సే, గురువులందరూ కూడా, ఈ యోగులందరూ కూడా టీచర్సే. వాళ్ల దగ్గరికి విశ్వవిద్యాలయం యొక్క ప్రణాళిక తెలుసుకోవటానికి మనం వెళ్ళాలి. ఏం ప్రణాళిక? ప్రతి గురువు చెప్తాడు ఆ ప్రణాళిక. చెప్పకపోతే టీచర్ ఎలా అవుతాడు? ఒకడు కథల్లా చెప్తాడు, ఒకడు బోర్ కొట్టేటట్టు చెప్తాడు, ఒకడు శృతి వేసేస్తాడు. కానీ టీచర్ టీచరే, సబ్జెక్ట్ సబ్జెక్టే. అంచేత సబ్జెక్టులో మార్పు ఉండదు. మీరు గురువుల యొక్క చరిత్ర చదువుతూ ఉంటే, కానీ దాన్ని మీకు అర్థం అవ్వాలి అంటే పురుష సూక్త స్త్రీ సూక్త మంత్ర తరంగాలు మీ శరీరంలో వ్యాపించాలి. నాకు తెలియదు మీరు 12 సార్లు చేస్తున్నారు లేదో, చెయ్యకపోతే మాత్రము మీకు రాదు ఆ చేతనత్వము, షార్ట్ కట్స్ లేవు. ఈ నేను మాత్రం ఏమి చేస్తున్నా లేదా అడగటం లే, నేను రూల్స్ చెప్తున్నా, తర్వాత మీ ఇష్టం అది నేనేం చేసేది. అంచేత దాన్ని అర్థం చేసుకోండి. పురుష సూక్త స్త్రీ సూక్తములలో పరిపూర్ణమైనటువంటి కమాండ్ రావాలి. కమాండ్ వచ్చాక పురుష సూక్త స్త్రీ సూక్త తరంగాలలో మీరు జీవించగలిగితే ఆ పురుష సూక్తమే ద్వారం తెరుస్తుంది, ఆ స్త్రీ సూక్తమే ద్వారం తెరుస్తుంది. దేనికి ద్వారం తెరుస్తుంది? విరాట్ రూపానికి, విశ్వరూపానికి. అంచేత అది మీరు చేయవలసిందే. కానీ మరి ఇన్నేళ్ల బట్టి ఇన్ని దేవాలయాలలో పురుష సూక్త స్త్రీ సూక్తాలు చదువుతున్నాం ఎందుకు రాలేదు? అది ఎందుకు చదువుతున్నావో తెలియకుండా చేస్తే ఏం లాభం? నాలెడ్జ్ ఉండాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే. జ్ఞానము లేకుండా నువ్వు ఎంత గొప్ప వస్తువు నీ దగ్గరకున్నా వేస్తే. అంచేత పురుష సూక్త స్త్రీ సూక్తముల యొక్క జ్ఞానము, గురువుల యొక్క చేతనత్వం యొక్క జ్ఞానము, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతు సంపద, అలాగే మానవులు కూడా వీడు నా యొక్క సంతానము అని పృథ్వీ చెప్పుకునేటటువంటి గర్వించదగ్గ స్థాయికి ఎదగాలి అనేటటువంటి చేతనత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటమే కాదు అలా జీవించాలి. అలా జీవించలేకుండా మళ్లీ రుణానుబంధములలో మీరు ఇరుక్కుపోతే అవ్వడం ఏమి చేయలేడు. కానీ నేను రుణానుబంధంలో ఇరుక్కుపోవటం లేదు అనే అహంకారం కొంతమందికి ఉంది, వాళ్లు పరమ మూర్ఖులు. ఇందుకు దైవీ ప్రణాళిక తెలియనటువంటి వ్యక్తులు రుణానుబంధం నుంచి వదిలించుకుని ఇంకో రుణానుబంధంలో ఇరుక్కుంటారు. ఈ సన్యాసులందరూ కూడా 80 లక్షల మంది సన్యాసులు భారతదేశంలో ఉన్నారట, కాషాయాంబరదారులు. ఒక్కడికి దైవీ ప్రణాళిక గురించి తెలియదు. రుణానుబంధాలు మాత్రం వదిలేసుకున్నట్టు. ఏం వదులుకున్నాడు? కాషాయ బట్టకి రుణానుబంధం అయింది. వద్దు, ఆ పిచ్చి పని మాత్రం మనం ఇక్కడ చెయ్యము. మీరు ఎక్కడున్నారో, అక్కడ ఎందువల్ల ఉన్నారో, ఒక విశేషమైనటువంటి దైవీ శక్తి మన ఒక కుటుంబంలో ఉంచింది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకి మనని బద్ధుడు చేసింది. దానికి తెలుసు మనం ఎప్పుడు పక్క తీయాలో, ఎప్పుడు ఉంచాలో. దాని శక్తికి ముందు మీరు అనవసరంగా ప్రయత్నించకండి. ఇట్ నోస్. మీ మనస్సును మార్చుకోండి, మీ దృక్పథం మార్చుకోండి, మీ యొక్క స్వార్థపరతత్వం మార్చుకోండి. అది మారాలి. అది మారితే మీరు ఎక్కడున్నా ఒకటే. అది మారకుండా మీరు ఎక్కడ ఎంత పెద్ద అంతస్తులకు వెళ్ళిపోయినా, నేను చెప్పే కదా బద్రీనాథ్ లాంటి ప్లేస్కి వెళ్లారు మా స్నేహితులు కొంతమంది. శ్రీకృష్ణుడు రుక్మిణి తపస్సు చేసినటువంటి స్థలం అది. ఇప్పటికీ కూడా కాలినడక మీద వెళ్ళగలిగితే అక్కడ నుంచి నందనవనానికి షార్ట్ కట్ ఉంది. పుస్తకాల్లో జరిగింది, నాకు తెలియదు అది. అక్కడికి వెళ్లి 10 నిమిషాలు ఉండి దర్శనం చేసుకు వచ్చేసి నాకు ఇచ్చినటువంటి ఏంటంటే, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతున్న దానికి ఎందుకయ్యా అంత ఖర్చులు? ఏంటయ్యా అక్కడ చూశారు మీరు? ఏం అర్థమైంది మీకు? అక్కడ ఏం చేయమంటారు? ఆ మూర్ఖత్వం పోవటం యాత్రలు బయలుదేరుతారు. అందరూ యాత్రలకు బయలుదేరుతారు. బ్రహ్మహత్యా పాతకాలు లాంటి పాతకాలు పోగొట్టుకోవటానికి తీర్థయాత్రలు చేస్తే, మరి వీడు తీర్థయాత్రలు చేస్తే వీడికి అప్పుల బాధ కనిపిస్తుందంటే, ఈ తీర్థయాత్ర చేయడానికి మరి వాడు అప్పు చేసి ఉంటాడు కదా ఏదో లోను, ఇంకాస్త రుణంలో గ్రస్తుడవుతాడు తప్పవాడు. ముక్తుడవటం మనకు కనిపించటమే. ఇంచేత తీర్థముల యొక్క తీర్థత్వము తెలియటంలే. తిరుపతి ఉంది, కృతయుగం నుంచి ఉంది అది, కలియుగంలో కాదు అది, కృతయుగం నుంచి ఉంది అది. అనేక విశేషమైనటువంటి కారణాల వల్ల అది కూడా గురుస్థానమే. తర్వాత ఎప్పుడైనా మెల్లిమెల్లిగా చెప్ప టైం ఉండి అవకాశం వస్తే. గురువుల యొక్క మూల స్థానం అదే తిరుపతి, దానివల్ల దానికి అంత శక్తి ఉంది. కానీ దేనికి ఉపయోగించుకుంటున్నారు మీరు? నేను స్మగ్లింగ్ చేసి వస్తాను, పోలీసులు పట్టుకోకుండా ఉంటే 1 కోటి నీది. పాపం అదే తీసుకుంటాడు. దానికి ఉంది, గురువుకు ఉన్నటువంటి తమాషా అది కదా. పృథ్వీకి అయితే ఓర్పు ఉండదు, కానీ గురువులకి పరమ ఓర్పు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఓర్పు కూడా సన్నగిల్లిందేమో అనిపిస్తోంది నాకు. కృతయుగం నుంచి వాయించుకుంటుంటే అంతర్ని భరిస్తాడు ఆయన కూడా. ఇచ్చేతనత్వంలోని మార్పు అర్థం చేసుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఇవాళ మీ యొక్క ఆలోచన విధానము మారనంత వరకు, నా కుటుంబము, నా వాళ్లు, వాళ్ల గురించే మీరు ఆలోచించేంత వరకు గురువుల యొక్క చేతనత్వంలో మీరు ప్రవేశించలేరు. ఈ విశ్వము నాది, ఈ వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచం అంతా నాదే అనేటటువంటి భావన, ఆ భావనతో జీవించగలిగేవాడు ఈ పిచ్చి పనులు చేయడు. ఇందాక నేను చెప్పానే పెట్రోలు వృక్షాలు కొట్టించే, నాదే అవుతే ఎందుకు కొడతాడు? వాడింట్లో చెట్టు కొట్టరు కదా. ఆ భావన విధానాన్ని అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే ఈ 4 వర్ణాలకి, ఖనిజ, వృక్ష, జంతు, మానవ ప్రాణులకి మధ్య ఉన్నటువంటి వర్ణ విధానము మీకు అర్థమవుతుంది. ఆశ్రమాలు రాలేదు ఇంకా ఇది. ఆశ్రమాలు అంటే శ్రమ లేకుండా మీరు చేయగలగటం, ఎక్స్పర్ట్ అయిపోవటం మీరు. కానీ నేను ఎక్స్పర్టైజ్ గురించి మాట్లాడటం లేదు. అసలు ముందు ఈ పరిణామ క్రమంలో, పృథ్వీ యొక్క పరిణామ క్రమంలో ఖనిజ వర్ణములు ఏమి చేస్తున్నాయి? ఖనిజ జగత్తులో ఎన్ని అద్భుతాలున్నాయి. సైన్స్ చదివిన వాళ్ళకి వాడు పేజీలు రాస్తారు ఆ అద్భుతాల మీద. అద్భుతాలు ఉన్నాయని మనకు తెలిస్తే చాలు, ఇప్పుడు మనం ఖనిజ జగత్తుకి దిగజారక్కర్లే. వృక్ష జగత్తులో ఇంకా అనేక అద్భుతాలున్నాయి. ఖనిజ జగత్తు కంటే ఒక స్థాయి ఎక్కువ ఉన్నటువంటిది వృక్ష జగత్తు. అది ఎంత గొప్పది అంటే అందులోని కొన్ని మూలికలు మీకు వచ్చేటటువంటి రోగాన్ని నివారిస్తున్నాయి. అంతేగా, వనమూలికలన్నీ ఏంటి? మీ రోగాలను నయం చేస్తున్నాయి కదా, కొంచెం వేసుకుంటే చాలు అవి. మరి ఆ శక్తి వాటికి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకుంది వాటికి ఆ శక్తి? ఆ మూలికల యొక్క ఉద్దేశం ఏంటని ఒక్కసారి మీరు ఆలోచిస్తే అసలు మనం ఎంత వ్యర్థమైనటువంటి జీవితాలు జీవిస్తామో అర్థమవుతుంది. మూలికలున్నాయి కదా, కొబ్బరి చెట్లున్నాయి కదా, అరటి చెట్లున్నాయి కదా, అవంతా ఏంటి నీ కడుపు నిండటానికి వచ్చింది ఆ పృథ్వీలో. ఫలానా రామకృష్ణ ఉంటాడు, వాడికి ఆకలిస్తుంది పాపం, వాడికి ఆకలిస్తే రెండు అరటిపళ్ళు తినాలి అని అరటి చెట్టు పృథ్వీ. ఎంత మూర్ఖులమో మనం. ఒక్కసారి కాస్త మనం దృష్టి మారుస్తే అసలు అవంతా ఎందుకున్నాయో అర్థమవుతుంది మీకు. విశ్వ ప్రణాళికలో, ఆ దివ్య ప్రణాళికలో ఈ వస్తువులు ఎందుకున్నాయని, అక్కడ వాటి ఉద్దేశ్యం ఏంటి, వాటి తర్వాత స్థాయి జంతువులు సింహాలు పులులు. మానవుడి యొక్క పిచ్చితనం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే సహజీవనం చేయవలసినటువంటి సింహాలు పులులతో చూసి భయపడుతున్నాడు. పరిణామ క్రమాన్ని మీరు చదువుకుంటే ఈ తప్పులన్నీ అర్థమవుతాయి. దేశానికి పేరు ఎందుకు వచ్చిందో ఆ భర్తడు గురించి చెప్తున్నాను. సింహాలు పులులతో ఆడుకునేవాడు, ఆడుకునే సంస్కారం మీది కూడా. మీరు కూడా మనం కాస్త జాగ్రత్తగా జీవించి ఉంటే, మానవులు కాస్త అవగాహనతో జీవించి ఉంటే ఈ ఆవులు వాటి బదులు సింహాలు ఉండుండేవి. అందువల్లే గురువుల యొక్క చరిత్ర చదివితే మీరు ఇది గమనిస్తారు, వాళ్ళు సింహాలు పుల్లు తప్పదు. మీరు అర్థం చేసుకోవాలి ఆ పరిణామ క్రమాన్ని. అది అర్థం చేసుకోకపోతే, కానీ నేను ఈ రెండు నెలలలో మీ నుంచి కోరుకునేది ఒకటే, మీరు మనం ఆ స్థాయికి ఎదగలేకపోవచ్చు అది వేరే విషయం, కానీ ఇది మనం చేసినటువంటి తప్పు. పులులు సింహాలతో ఆడుకోవలసినటువంటి వ్యక్తులము. ఈనాడు ఎలాంటి స్థితిలో ఉన్నాం, పులుని సింహాలని చూస్తే భయపడతాం. కానీ రాజు ఎక్కడుంటాడు, సింహాసనం మీద ఉంటాడు. ఆ సింహాసనం అనే పేరు ఎందుకు వచ్చిందంటే రెండు సింహ బొమ్మలు పెట్టేస్తారు. అంటే అర్థం ఏంటి, అసలు సింహ బొమ్మలు పెట్టాలా, అసలు యాక్చువల్గా అక్కడ ఏముండాలి, పేరులోనే తెలుస్తుంది కదా, ఏముండాలి అక్కడ, సింహాలు ఉండాలి, రాజు వ్యవస్థ. చివరికి బొమ్మలతో సరిపెట్టుకునేటటువంటి అల్ప ప్రాణులం అయిపోయాం. అంతేగా బొమ్మలు పెట్టుకుని సింహాసనం. రాజుగారు ఎక్కడ కూర్చుంటున్నారు అంటే ప్రెసిడెంట్ వాళ్ళు సింహం ఉన్నటువంటి చేతుల మీద, అక్కడ బొమ్మే. నిజంగా సింహం పెడితే చచ్చాడేవాడు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోండి, గురువుల యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకోండి. టైం మించిపోతుంది, తర్వాత మీరు బాధపడిపోయి ఏమీ చేయలేరు. మాస్టర్ చెప్పారు, చెప్తే ఏం లాభం, మీరు నేర్చుకోండి. నేర్చుకునే దాంట్లో మొట్టమొదట నేను చెప్పాను, బాధ్యత రాహిత్యము ప్రకృతి ఒప్పుకోదు. సరే ఇదంతా చెప్పేస్తే అవుతే ఇంకేముంది మాస్టర్, మేము ఇక్కడ వచ్చి ఉండిపోతాం, ఉండిపోమ్మని అడుగుతున్నా నేను, కానీ సెలవు పెట్టిరండి, మళ్ళీ మీ బాధ్యతలు వదలొద్దు. బాధ్యతలు బాధ్యతలే, కానీ రెండు నెలలు ఎందుకు రమ్మంటున్నాను అంటే రాబోయే ప్రణాళికను చర్చించుకోవటానికి. మనకి ఇప్పుడు పొద్దున్న సాయంత్రం తీసుకునే క్లాసులో కాక గంటలు గంటలు తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయ ప్రణాళిక మీకు అవగాహన అవటానికి. కానీ నేను ఎందుకు ఆగాను, ఇంకా మీలో పురుష సూక్తము స్త్రీ సూక్తము స్పందించుట లేదు. అది స్పందించేంత వరకు నేను చేయగలిగేది ఏమీ లేదు. ఎవరికి స్పందిస్తుందో వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరము లేదేమో. అంచేత ఏం చేయాలి ఏమో ఓ